సాయిరామ్. సాయి కుల్వన్ సభామంటపం నుంచి ప్రత్యక్ష ప్రసారాల అనంతరం రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 6వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా సమర్పిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారానికి తిరిగి స్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయి తమ దివ్యోపన్యాసాలలో ఒకసారి గాలిలోన జ్యోతి కదలాడుచుండును, గాలిలేని చోట కదలకుండు, ఆశయనుడు గాలి అనదొక్కిన ఎంత మంచిదౌను మనసు మరుగు విడిచి అని చెప్పారు. ఆధ్యాత్మిక పథంలో అతి పెద్ద అవరోధం మనసు. మనసును నియంత్రించడమే పెను సవాలు. మనసు పోకడలు, మనసును నియంత్రించడం తత్సంబంధమైన అంశాలపై మాస్టర్ ది మైండ్, బిఏ మాస్టర్ మైండ్ అనే శీర్షికన ఒక చర్చా కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రసారం చేస్తున్నాం. ఈ చర్చలో ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు శ్రీ ఆర్జే రత్నాకర్ గారు పాల్గొంటున్నారు.
సాయిరామ్, రేడియో సాయి 6వ వార్షికోత్సవానికి రత్నాకర్ గారు మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఏ స్వామి దివ్యశ్రీ చరణాలు ఇక్కడ సంచారం చేసినాయో, ఏ స్వామి సంకల్పంతో రేడియో సాయి ఒక రూపుదిద్దుకున్నదో, స్వామి హృదయవాణి ఈ ప్రపంచానికి అందాలి అనేటువంటి ఒక అనుగ్రహంతో స్వామి మనకు కల్పించిన అపూర్వ అవకాశం రేడియో సాయి. 6 సంవత్సరాల ఒక దిగ్విజయ యాత్రలో ఈవేళ స్వామితో అనేక సంవత్సరాలు జీవితాన్ని గడిపిన మనం మనస్సును గురించి, ఆ మనస్సు దాని సంచారాన్ని గురించి, దాన్ని నిగ్రహించుకునేటువంటి విషయాన్ని గురించి, అసలు ఈ మనస్సును ఎందుకు నిగ్రహించుకోవాలి, దాని ఫలితాలేమిటి, సత్ఫలితాలేమిటి, ఇవన్నీ కూడా కాస్త మనం ఫిజికల్, మెటాఫిజికల్, స్పిరిచువల్ 3 స్థాయిల్లో కాసేపు మాట్లాడుకుందాం. రేడియో సాయి శ్రోతలందరికీ కూడా మరొక్కసారి పునః స్వాగతం పలుకుతూ, రత్నాకర్ గారు మీకు 3 దశలున్నాయి, మీరు యువర్ యునిక్ స్వామి అవతారంలో. ఒకటి, స్వామి ఏ రత్నాకర వంశంలో ఒక జన్మ తీసుకుని ఇక్కడికి వచ్చారో, అదే వంశంలో మీరు జన్మ ఎత్తి ఒక అద్భుత అవకాశాన్ని పొందారు, అది మొదటిది. రెండవది, స్వామి స్థాపించినటువంటి విద్యాలయాలలో ఒక విద్యార్థిగా మీ పవిత్రమైనటువంటి బాల్యాన్ని మీరు రూపుదిద్దుకున్నారు. ఆ తర్వాత స్వామి అవతారం చాలించటానికి కొద్ది రోజుల ముందు మీరు సెంట్రల్ ట్రస్ట్ మెంబర్ అయ్యారు. అంటే 3 దశలలో, చిన్న వయస్సు అది ఒక మనస్సు, అడల్ట్ గా ఉన్నప్పుడు ఒక మనస్సు, ఇవాళ మీరు నిర్వర్తిస్తున్నటువంటి బాధ్యత చాలా గురుతరమైనది, ఇది ప్రపంచమంతా కూడా పరచుకున్నటువంటి ఒక బాధ్యత. ఈ 3 ఇంట్లలో ఎవరో మనస్సుని కాకుండా మీ మనస్సునే మీరు విశ్లేషించుకుంటే, మీ మనస్సుని మీరు ఎట్లా జయిద్దామని అనుకుంటున్నారు, లేదు దాన్ని ఎట్లా వాడుకోవాలి అని అనుకుంటున్నారు?
6వ వార్షికోత్సవ సందర్భంగా రేడియో సాయి శ్రోతలందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి సాయిరామ్. ఈరోజు ఈ రేడియో సాయి సంస్థ ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి సాయి భక్తులందరూ కూడా ప్రశాంతి నీళ్ళలో ఉన్నటువంటి అనుభూతిని, ఆధ్యాత్మిక వాతావరణాన్ని వాళ్ల వాళ్ల ఇళ్లలో వాళ్లు ఉన్నటువంటి ప్రదేశాల నుంచి, వాళ్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ, వాళ్లు ఉన్నటువంటి దేశాల నుంచే కూడా స్వామివారిని స్వయంగా ప్రత్యక్షంగా వారు అనుభవించినటువంటి ఒక అలాంటి ఒక అనుభూతిని రేడియో సాయి ద్వారా వారికి కలిగించడం అనేటువంటిది నిజంగా ఎంతో హర్షణీయమైనటువంటి విషయము. ఇది 6 వర్షాలు 6 వసంతాలే కాకుండా ఇది రాబో 100 సంవత్సరాలతో ఈ కార్యక్రమాలు ఇలానే భగవంతునికి భక్తునికి ఒక అనుసంధానాన్ని చేస్తున్నటువంటి రేడియో సాయి కలకాలం ఉండాలని, కలకాలం బాగా ఇలానే వర్ధిల్లుతూ అనేక కార్యక్రమాలతో భక్తుల యొక్క హృదయాల్ని తాకుతూ ఉండాలని చెప్పి స్వామిని ప్రార్థిస్తున్నాను. మనం డిబేట్కు పోయే ముందు రేడియో సాయి శ్రోతలకే కాకుండా రేడియో సాయి నిర్వర్తిస్తున్న నిర్వాహకులందరికీ కూడా శుభాశిష్యులు, శుభానభివందనలు. స్వామి యొక్క కృప, స్వామి యొక్క ప్రేమ మీ పైన ఎప్పుడూ కూడా సదా ఉండాలని చెప్పి స్వామిని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఈ ఒక గొప్ప అవకాశం రేడియో సాయి ద్వారా ఎప్పుడు కూడా 24 అవర్స్ కూడా కేవలం ఒక అవతార వాణిని, అవతారం యొక్క కార్యక్రమాలని ప్రసారం చేసే ఒక మాధ్యమంలో మనం పనిచేయడం కూడా ఒక అదృష్టము. అండ్ మనకు తెలిసో తెలియకునో ఎప్పుడు కూడా మనం భగవత్ చింతనలోనే ఉండే అవకాశం ఇక్కడ కలుగుతుంది. కాబట్టి ఈ గొప్ప అవకాశం ఏదైతే భగవంతుని యొక్క కృపతో మనకు లభించిందో, బట్ దానికి తదనుగుణంగానే ఇక్కడ ఉన్న రేడియో సాయి కార్యనిర్వాహకులందరూ కూడా, సిబ్బంది అందరూ కూడా ఎప్పుడు కూడా ఈ అలసటికి కానీ ఏం పని చెప్పినా 24/7 అది రాత్రి కాని అర్ధరాత్రి కాని అపరాత్రి కాని వాళ్లు కష్టపడి పనిచేస్తూ భక్తులకు ఏ విధంగా మనం స్వామి యొక్క సందేశాన్ని, స్వామి యొక్క ప్రసాదాన్ని అందించాలనే ఒక తపంతోనే పనిచేస్తున్నారు. నిజంగా మీ అందరిపైన స్వామి ఆశీస్సులు అలాగనే ఉండాలని, ఉంటాయని మీ అందరికీ కూడా ఆ భగవత్ కృపతో మీరు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేసి భక్తులకు చేరువ అవుతారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మీరు అడిగిన ఒక ప్రశ్న అంటే చర్చ అనుకుందామండి. లెట్ అస్ మేక్ ఇట్ మోర్ కొంచెం ఇన్ఫార్మల్ గానే చేసుకుందాము, ఇది ప్రశాంతంగా ఇన్ఫార్మల్ గా. అయితే మనకి ఈరోజు మన కార్యక్రమంలో మనకు ఏదైతే టాపిక్ ఇచ్చారో మాస్టర్ ద మైండ్ అండ్ బి ఎ మాస్టర్ మైండ్ అన్నారు. స్వామి యొక్క పాదాల దగ్గర మీరు ఇంతకుముందే చెప్పినట్లు పెరిగే అవకాశం, ఒక అదృష్టం మనకి నాకు కలిగినప్పుడు చిన్నప్పటి నుంచి వారి ప్రవచనాలు వినడం కానీ, వారి ప్రవచనాలను ఎప్పుడు రాసుకునేవాడిని నేను. వారు ఉపన్యాసాలు చెప్తున్నప్పుడు నాకు ఒక అలవాటు ఉండేది రాసుకునేవాడిని. రాసుకునేటప్పుడు ఒక 2-3 పర్యాయాలు ఎప్పుడైనా నేను మిస్ అయినప్పుడు కూడా స్వామివారు వచ్చి ఏమి ఈరోజు రాసుకోలేదే అన్న అడిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వినటం కంటే రాసుకోవడం కొంచెం బెటర్ అనిపించింది. ఆ విధంగా ఆ రోజే ప్రేరణతో అది మొదలు పెట్టాను. ఒక చిన్న డైరీలు రాసుకునేవాడిని. ఒకరోజు రాసుకుంటూ తూగొచ్చింది, అంటే కొంచెం భోజనం బాగా రోజు భోంచేసినట్లున్నాను, పడుకుంటే వచ్చి వారు గమనించి తిరిగి ఏమి పడుకుంటున్నావు అన్నారు. రాసుకునేటప్పుడు డైరీ కూడా తీసుకొని చూసేవారు. అనేక విషయాలు మనసు గురించి, ఎన్నో విషయాలు స్వామి మనసు అంటేనే ఏంటి, మనసు యొక్క దాన్ని విశ్లేషించినట్లు వారిని అంత సులభంగా చెప్పినట్లు ఇంకా ఎవరు ఏ వ్యాఖ్యానం లేదని నాకు, అంటే నాకు తెలిసింది ఒక స్వామి తప్ప ఇంకేది తెలియదు కాబట్టి బెస్ట్ అదే అనుకుంటానండి. చిన్న చిన్న పదాల్లో మనసు అంటే ఏంటి లేదు, ఇది కేవలము ఆలోచనల ఒక సముదాయం మాత్రమే మనస్సు అనేటువంటి ఆ చిన్న ఏదైతే ఎక్స్ప్లెనేషన్ చేశారు అదే అన్నిటికీ మూలం. అయితే మనం దీనివల్ల ఈ మనస్సు గురించి మాట్లాడాలంటే ఎంతైనా ఉంది మనం. అయితే మీరు నా గురించి అడిగారు కాబట్టి ఒక చిన్న వయసులో ఉన్నటి మనకే, మనం ఒక బాల్యంలో ఉన్నటువంటి మనస్సు కొంచెం పరిణితి చెందింది అని మనమే మనం వాడుకలు అంటుంటాం. అంటే కొంచెం ప్రపంచంలో తిరిగేటప్పుడు కొన్ని కొన్ని అనుభవాల వల్ల మనం కొన్ని దృక్పథాలు మారుతాయి, కొన్ని ఆలోచనలు మారుతాయి. ఈ ఆలోచనల సమూహమే మనస్సు. మన అదృష్టం ఏమంటే మొదలు మించి భగవంతుని సన్నిధానంలో ఉన్నాం, మనకి ఆటోమేటిక్గా ఒక దైవ సంబంధమైనటువంటి ఆలోచనలు కల్పించడం గాని, మన మనస్సును దైవోన్ముఖులుగా చేయడం గాని అది మనకు ప్రారంభంతోనే లభించింది. అంటే మన పూర్వజన్మ సుకృతం అనుకోండి, కర్మ అనుకోండి, ఆ పుణ్యభాగ్యం అనుకోండి, దేంతోనూ మనకు అలాంటిది మొదలు నుంచి లభించింది. ఈ మాస్టర్ ద మైండ్, మాస్టర్ మైండ్ అనేది ఒక పక్కన ఉంటే మనస్సును ఒక మంచి మార్గంలో పెట్టడానికి మనం ఏది అప్రయత్నంగా మనకు భగవంతుడు ఒక అనుగ్రహాన్ని కలిగించడం అనేటువంటిది మనం నిజంగా ఎన్నో జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యభాగ్యంతో అది కలిగింది.
సహజంగానే పోయిందా?
సహజంగానే వచ్చింది అది. అంటే ప్రతి ఒక్కటి విషయం ఎప్పుడు కూడా ఒక అవతార పురుషుని చుట్టూనే మనకి మన జీవితాలు ముడిపడి ఉండడం వలన మన మనసులు, మన ఆలోచనలు, మనం అన్ని కూడా వాటి చుట్టూ తిరుగుతూ వచ్చాయి. అంటే నేను ప్రాపంచికమైనటువంటి విషయాలు తెలియవా అని నేను చెప్పడం లేదు. అయితే ఎక్కువ భాగం మనం ముడిపడడం వలన ప్రతి ఒక్కటి వారి గురించి, వారు చెప్పేదాని గురించి, వారి మాటల గురించి. ఒక దీంట్లో ఏంటంటే స్వామి అనుగ్రహం, ఏ వ్యక్తి అయినా వారి అనుగ్రహానికి లోనై వారి ఉన్నప్పుడు వారితో ఒక సంబంధం ఏర్పడితే మాత్రం, అంటే నాట్ ఫిజికల్ గా, వారితో ఒక మానసికంగా కానీ, మీరు ఒక హృదయపూర్వకంగా కానీ ఒక సంబంధం ఏర్పడినప్పుడు మనకు కలిగే అనుభూతి కానీ, మన మనస్సు ఏ విధంగా వారి పక్కనే అది డైవర్ట్ అవుతుంది అనేది కానీ, అది ఒక అనుభూతి కానీ అది మనం మాటల్లో చెప్పలేము. అది ఏ విధంగా ఎక్కడి పోయినా అది మనస్సు అటే ఉంటుంది. అది సహజంగా మనకు లభించడం అనేటువంటిది అది నిజంగా అది మనకి ఎన్ని వందల వేల జన్మల్లో మనం పుణ్యం చేసుకున్నామో వారి పాదాలకి మనకు చోటు దొరకడము. ఎందుకంటే ప్రతి ఒక్క విషయం నేను చెప్తాను, ఇప్పుడు చిన్న మనం స్కూల్లో ఉన్నాము, మళ్ళా వారి దగ్గర పెరిగాము, మళ్ళా ఇప్పుడు ఒక బాధ్యతమైనటువంటి పొజిషన్లో ఒక బాధ్యతను అప్పచెప్పారు. అన్నిట్లోనూ చూసుకుంటే మనసు ఏ చేసినా, ఏమి మాట్లాడినా కానీ వారేం చెప్పారు, వారు ఏ సందర్భంలో ఏం మాట్లాడారు, ప్రతి ఒక్కటి ఒక రెఫరెన్స్ గా మనసు తీసుకోవడం వలన ఏది కరెక్ట్ ఏది ఎప్పుడు కూడా అలానే వారు చెప్పినటువంటి విషయాలు కూడా ఏ టయానికి ఆ టయానికి వారి కృపతోనే అందింపబడుతుంటాయి. అవి ఆ సబ్ కాన్షియస్ లో గాని కాన్షియస్నెస్ లో అవి ఎప్పుడు అవి తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏ పని చేసినా, ఏ మాట చెప్పాలన్నా, ఏ పని చేయాలన్నా స్వామి ఏం చెప్పారు, స్వామి ఏమన్నారు, స్వామి విషయాలు. అండ్ మనకి ఏదైనా ఒక చాలా ఒక వెరీ అన్యూజువల్ గా ఉంటుంది. ఒక నేను నా భార్యకు మంచి చీర కొన్నా గానీ స్వామి ఏమని ఉండేవారు, అది ఆటోమేటిక్ గా అనిపిస్తుంది. అది చూసినప్పుడు ఎలా రియాక్ట్ అయిండేవారు, అంటే అంత క్లోజ్ గా ముడిపడినటువంటి మన జీవితాల వల్ల మనకి వీటి గురించి ప్రత్యేకంగా సాధన చేయాలనే ఒక అనిపించుకున్నా, మనకు చేయకున్నా మన మనసు ఆటోమేటిక్ గా దైవోన్ముఖంగా అది పోవడం జరిగింది.
ఇది దైవంతో కూడి ఉన్నప్పుడు కలిగేటువంటి అనుభవం. ఆ అనుభవం లేని వాడి మనసు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు వేదాలు, ఉపనిషత్తులు, బృహదారణ్యపు ఉపనిషత్తు ఏమన్నదంటే మనసుని దైవం అన్నది. వేదాంతులు మనస్సుని దయ్యం అన్నారు. చూసారా, వేదాంతి భౌతిక ప్రపంచంలో ఒక స్థాయిలో సంచారం చేస్తాడు. వేదం అచ్చమైన సత్యమైనటువంటి ఒక భావాన్ని ప్రపంచానికి అందిస్తుంది. మనం స్వామితో కూడి ఉన్నటువంటి ఈ ప్రత్యేక స్థానాన్ని మనం ఎప్పుడు గమనించుకుంటూ తత్కథనం, తచ్చింతనం, ఆయనకు అదే చెప్పుకుంటాం, ఆయన గురించి ఆలోచిస్తాం. మన మనస్సుకి ఏం పెద్ద ఇబ్బంది లేదు. అందుకే ఈ మనస్సు యొక్క నిర్మాణం ఏమిటి, ఇందా మీరన్నారు, ఆలోచనల సమూహమే మనస్సు. దీన్ని స్వామి అనేక ఉపన్యాసాల్లో మనకి ఎలా చెప్పేవారు, చిన్న ఖర్చీఫ్ చెప్పేవారు, నిలువు పోగు అడ్డం పోగు, ఆ రెండు కలుపుతూ వెళ్తే ఖర్చీఫ్ ఏర్పడింది, ఒక్కోటి తీస్తే తీసేసే, ఏం లేదు,
సంకల్ప వికల్పాల యొక్క
సముదాయమే మనస్సు. అట్లాగే 84 లక్షల జీవరాశుల్లో మానవుడే మనోమయుడు, మనస్సున్నది మనకే.
ఎందుకంటే దాని పేరే మనస్సు. మనస్సు అంటే సుకృతం, మనకు సుకృతం ఉంది కాబట్టి మనకు మనసు లభించినది
ఏర్పడింది. దానివల్లనే మనం ఏదైనా ఒక మంత్రం చదివినా, ఓ మాట అనుకున్నా, పదే పదే అనుకుంటే అది మంత్రం కాగలిగినా, ఇవన్నీ కూడా. ఇప్పుడు కాస్త స్పిరిచువల్ గా ఆధ్యాత్మిక స్థాయిలో విచారణ చేసినట్లయితే బాడీ, మైండ్, సోల్ అంటాడు వెస్టర్న్ కాన్సెప్ట్. అది అందరికీ అలవాటైన పదం. ఇక్కడ సోల్ కి ఆత్మ అని వాడు వాడతాడు. మనం వాడవలసినది హృదయం. హృదయంలోనే ఈ ఆత్మ అనేది ఒకటి ఉన్నది అని శాస్త్రాలు కూడా నిరూపణ చేసినాయి. ఈ బాడీ, శరీరం, మనస్సు, హృదయం, ఈ మూడింటి ఈ అనుసంధానం ఏమిటి కాస్త విచారణ చేస్తే కేనోపనిషత్తు చెప్తుంది. ఆత్మ చాలా సటిల్ గా ఉంటుంది, గ్రాస్ గా ఉన్నటువంటి బాడీకి దానికి సంబంధం లేదు. ఇట్ ఈజ్ సో డీప్ ఇన్సైడ్, ఎక్కడో ఉంది అది. కానీ ఈ మధ్యలో ఏముందంటే మనస్సు ఉంది. ఈ మనస్సు కింద కొన్ని పనిచేస్తున్నాయి, అవి 10. అవి ఇంద్రియాలు 10. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5. 5 + 5 = 10. దానికి అధిష్టాత ఎవరు? మనస్సు. ఈ 11 ఏకాదశ రుద్రం, మనలో ఉన్న రుద్రంగా ఉన్నటువంటి అంశాలు ఈ 11. కానీ ఈ మనస్సుని సెన్సిటైజ్ ఎవరు చేస్తారు? ఎవరి వల్ల అవుతుంది మనస్సు? ఇప్పుడు మనం అనుకున్న సంకల్ప వికల్పాలు ఆ రెండు ఎవరు చేస్తున్నారు, ఎవరి వల్ల అవుతున్నాయి అంటే శరీరం కట్టే, ఇది జడం, ఇనర్ట్, దీని ద్వారా జరుగుతుందే తప్ప తనంతట తాను చేయగలిగింది లేదు. కాబట్టి ఆత్మ లోపల ఏదైతే ఉన్నదో సూక్ష్మ సూక్ష్మేతరంగా, లైక్ జస్ట్ లైక్ ఎ సెల్, ఓ కణం అంత రూపంలో ఉన్నది. అది మనస్సుని సెన్సిటైజ్ చేసినప్పుడు, అది కొన్ని సంకేతాలు అనేక ఇంద్రియాలకు పంపించినప్పుడు, ఓ చెయ్యి కదపాలన్నా, మాట్లాడాలన్నా, వినాలన్నా, చూడాలన్నా, ఇవన్నీ జరగటానికి కారణం ఎవరు అనుకున్నప్పుడు ఆత్మ. అది హృదయ స్థానంలో ఉన్నది కాబట్టి దేహం ద్వారా ఇవి జరుగుతున్నాయి. కనుక ఈ మనస్సు సెంట్రల్ పాయింట్. హృదయం మాట్లాడదు, దానికి ఏం మనతో సంబంధమే లేదు. దానికి శరీరం పని చేయకుండా ఉండదు. కర్మానుష్ఠానానికి శరీర మాధ్యమం కలు కర్మ సాధనం, ఇది లేకపోతే ఏం చేయలేం. కాబట్టి ఈ రెండింటికి చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏది, ప్రొపెల్లింగ్ ఫ్యాక్టర్ ఏది అని అనుకుంటే అది మనస్సు అయినప్పుడు, ఆ మనస్సుని మనం గనక జాగ్రత్తగా పెట్టుకోకపోయినట్లయితే వి బికమ్ నెగటివ్. దాన్ని పాజిటివ్ గా పెట్టుకోగలిగితే వి బికమ్ టోటల్లీ పాజిటివ్. అప్పుడు ప్రపంచము, దీని మూలము, దీని శక్తి, దీని ఎనర్జీ, దీని ఫ్లో, మనం చాలా ఆధ్యాత్మ జీవితం ఎందుకు గడపాలి, దీనిలో ఏమున్నది, మనకు తెలియని ఆనందం, సుఖం, సంతోషం, ఆనందాల్లో ఆనందాన్ని ఎలా పట్టుకోవాలి. సుఖం దేహానికి సంబంధించింది, సంతోషం మనస్సుకు సంబంధించింది, ఆనందం హృదయానికి సంబంధించింది. దాన్ని ఎక్స్ప్లెయిన్ మీరు అన్నారే, వర్ణించలేం. అది ఒక అనుభూతిమయమైనటువంటి భావన. కాబట్టి మనం ఈ మనస్సు ఎంత మాట్లాడుకున్నా, దాని మీద ఎంత అధ్యయనం చేసినా, అనేక సందర్భాలను బట్టి, సన్నివేశాలను బట్టి, మన సంస్కారాలను బట్టి, మన మూల వాసనాస్ ట్రైట్స్ అండ్ టెండెన్సీస్ అంటాం, వాటిని బట్టి మన మనస్సు యొక్క నిర్మాణం ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటుంది. దానికి హితమిద్దమైన రూపం లేదు. నిజానికి శంకర భగవత్పాదులు ఆత్మను గురించి అనేకమైన గ్రంథాలు పుంఖానుపుంఖంగా రాసి చివరికి ఆయన ఆత్మకిచ్చిన నిర్వచనం ఏంటంటే, ఆత్ అంటే ఏమి, మా అంటే లేదు. మరి ఏమీ లేదని చూడండి, పట్టుకోండి, వెళ్ళండి లోపలికి అంటారే అన్నప్పుడు, ఆత్మ అంటూ ప్రత్యేకంగా లేదు, ఉన్నదంతా ఆత్మే. స్వామి దానికి బ్యూటిఫుల్ గా చాలా అందంగా ఒక ఉదాహరణ చెప్పి, నీ అరచేతిలో ఓ మంచి అందమైన పువ్వు పెట్టుకున్నావు అనుకో, పువ్వు నీ చేతిలో ఉన్నదా, నీ చెయ్యి పువ్వును పట్టుకున్నదా, ఆ రెండింటికి సంబంధం ఏమిటన్నప్పుడు, ఆ రెండు ఒకే ఆవరణంలో ఉన్నాయి. కాబట్టి పువ్వు ఆత్మగానే ఉన్నది, ఇది కూడా ఆత్మగానే ఉన్నది అని ఒక ఉదాత్తమైనటువంటి భావనతో గనక మన మనస్సును మనం టేమ్ ద మైండ్, ట్రైన్ ద మైండ్ అంటాం కదా, ఈ టేమింగ్ ద మైండే మనం మాట్లాడుకోవాల్సింది. ఇది సందర్భానుసారంగా కాసేపు విలపిస్తుంది, వినోదిస్తుంది, ఆహ్లాదంగా ఉంటుంది, కావాలంటుంది, అదే మనస్సు దొద్దంటుంది, మోక్షానికి దారి ఇటని చెప్తుంది. మోక్షం ప్రతైతరి ఉపనిషత్తు తీసుకుంటే చెట్టు మీద రెండు పక్షులు, ఒకటేమో చూడు హాయిగా ఈ అందమైన ప్రపంచం ఇది వదిలిపెట్టి, ఇంకా ఎవరో చెప్పినా నువ్వు ఇంకా పొందవలసిన ఆ ప్రపంచం వైపు వెళ్తావేంటి, అయ్యా చూడు కళ్ళు తెరి ఉంటుంది. ఈ రెండోది ఏం మాట్లాడటలే, నువ్వు బహిర్ముఖంగా ప్రపంచాన్ని చూసి నువ్వు సెన్సెస్ తో దీన్ని ప్రపంచాన్ని అనుభవించు, నేను నా లోపలికి వెళ్తున్నానంటే, ఆ లోపలికి వెళ్ళటం అంటే ఏంటంటే బాహ్యమైనటువంటి స్పర్శ నుంచి బయటపడి పరమాత్మ వైపు, ఆత్మ వైపు మన మనస్సును అనుసంధానం చేయటం, మంచి ఆలోచనలు ఎంటర్టైన్ చేయటమే. ఇదే కదా కంట్రోలింగ్ ద మైండ్ అని. ఇది ఒక భావనగా మనం తీసుకోవచ్చు.
ఒకసారి ఒక చిన్న ఒక గ్రూప్ తో స్వామి మాట్లాడుతున్నప్పుడు ఒకరు అడిగారు, స్వామి హౌ టు కంట్రోల్ మైండ్, ఏ విధంగా మేము కంట్రోల్ చేసుకుంటాం. అయితే మరి మీరు ఇంతకుముందు చెప్పినట్లు ఒక సందర్భానుసారంగా ఒక్కొక్క గ్రూప్ ఎటువంటి ఏ స్థాయిలో ఉన్నారు, ఏ వయసు వారు ఉన్నారు, వారికి ఏం చెప్పాలనేటువంటి ఆ సందర్భోచితంగా స్వామి ఆ రోజు ఒక అరే కంట్రోల్ మైండ్ అనేది అది అది మీరు ట్రై చేయబాకండి, దాన్ని మీరు డైవర్ట్ చేయండి, డైరెక్ట్ చేయండి. ఒక ఒక మంచి ఏదైతే ఉందో దాని పక్కన మీరు దాన్ని డైరెక్ట్ చేయండి, కానీ మీరు కంట్రోల్ చేసే ట్రై చేయకండి అని నాకు బాగా గుర్తుంది. ఆయన దాన్ని విశదీకరిస్తూ మీరు ఎంత ఎక్కువ కంట్రోల్ చేసే పోతే ఇది ఇంకా ఎక్కువ మిమ్మల్ని లాగే ప్రయత్నం చేస్తుంది. దాన్ని బదులు మీరు ఏవో వస్తుంటే ఆలోచనలు అనేటువంటివి రాకుండా ఉండవు, అయితే దాన్ని ఎప్పుడు కూడా మంచి పక్కన దాన్ని ఒక మళ్లించే ఒక కార్యక్రమంలోనూ మీరు ఉంటే ఆటోమేటిక్ గా ఒక డైరెక్షన్ వస్తుంది అని చెప్పి వారు చిన్న మాకు చెప్పడం నేర్పించడం జరిగింది. అయితే మీరు ఇంతకుముందు శాస్త్ర ప్రమాణంగా మీరు చెప్పినట్లు మనసు గురించి ఎప్పటి నుంచో అందరూ, ఇప్పుడు మీరు పతంజలి యోగ సూత్రాల్లో కూడా అదే మొదలు పెట్టారు, యోగ చిత్తవృత్తి నిరోధక అన్నారు. అంటే చిత్తవృత్తి మనసు యొక్క వృత్తిని మనం దాన్ని తగ్గించుకోవడమే యోగం అని అనే మాట అక్కడి నుంచి మొదలైతే మరి భగవద్గీతలో కూడా అర్జునుడు హీ సెడ్ హెల్ప్లెస్ గా ఉన్నాను, నాకు నేనేం చేసేది, మీరు మీరు చెప్పాలి. దాంట్లో చంచలం హి మన కృష్ణ, చంచలం హి మన కృష్ణ, ప్రమాది బలవద్రుడం. అలా ఈ మనస్సు అనేటువంటి చాలా ఇబ్బందిగా ఉంది, చాలా కష్టతరమైనటువంటి ఇది. దీన్ని కంట్రోల్ చేయాలంటే దాన్ని గాలిని బంధించేది ఎంత కష్టతరమైనటువంటి విషయమో అలాంటిదే ఈ మనస్సు కూడా అని చెప్పి భగవద్గీతలో చెప్పుకున్నారు. అయితే జస్ట్ ఒక ఆలోచన ఏంటంటే, ఎప్పుడైనా నేను ఈరోజు మార్నింగ్ వచ్చేటప్పుడు కూడా ఒక స్వామి ఈరోజు దండం పెట్టుకుని వస్తున్నాను ఇక్కడికి, అయితే ఒక ఆలోచన వచ్చింది. మనం మాట్లాడుతున్నది ఏవి ఉన్నా కానీ ఇప్పుడు ఏవైతే మనకు ఈ మనస్సు అనేది కానీ ఆత్మ అనేది కానీ మనకి ఏవి కనిపించేవి, మనకి ఏదేది చాలా ముఖ్యమో అవి ఏవి కనిపించకుండా పెట్టాడు దేవుడు. మనకి మనం పీల్చుకునే గాలి మనకు మనకు
కనపడదు,
కనపడనే కనపడదు. ఇవన్నీ కనపడకుండా ఉన్న దానిని మనము, అయితే ఈ గాలి అయితే ఏంటంటే అది మనం అనుభవిస్తాం కాబట్టి మనకు అది ఉంది అని తెలుసు డైరెక్ట్ గా. అదేవిధంగా మనస్సు కూడా, మనస్సు ఆలోచనలు ఇప్పుడు స్వామి దాని గురించి ఎలా వస్తాయి అనే దానికి మామూలుగా నార్మల్ పీపుల్ కి అది చాలా చక్కగా అంత డీప్ గా లేని వాళ్ళకు కూడా ఆయన ఎలా చెప్పారు, మనసు అనేటువంటి ఒక స్థిరమైనటువంటి ఒక దానికి ఎటువంటి ఆటుపోట్లు లేవు, కదలికలు ఉండవు, యాక్చువల్ గా అది చాలా స్థిరమైనటువంటి స్థాయి. అయితే అది ప్రపంచం అనేటువంటి ప్రాపంచికంతో చేరి ఆ గాలితో చేరినప్పుడు ఆ ఒత్తిడి ఆ పీడనం వలన ఆలోచనలు బయలుదేరతాయి, అలలు అనేటువంటి బయలుదేరతాయని అది మీరు
ఉపన్యాసంలో చెప్పారు
చెప్పారు. అది ఎప్పుడు బై ఇట్ సెల్ఫ్ అది
దానికి యాక్టివిటీ
యాక్టివిటీ లేదు, ఇట్ ఈస్ ఇన్యాక్టివ్. అంటే అట్లా ఉంటుంది ఒక నిర్లిప్తంగా నిరామయంగా ఉండేటువంటి దాంట్లో. ఎప్పుడైతే ఈ ప్రాపంచికం అనేటువంటి గాలి దానిపైన ఒత్తిడి పీడనం తయారు చేస్తుందో ఆలోచనలనే అలలు మొదలవుతాయి. అది ఎంత తీవ్రమైనటువంటి గాలి అయితే అంత తీవ్రంగా అలలు బయలుదేరుతాయి అనేటువంటిది వారు చెప్పడం. ఎన్నోసార్లు ఏ విధంగా దాన్ని నిర్మూలించుకోవాలనే దాని గురించి కూడా స్వామి అనేక, ఇన్ఫాక్ట్ మీరు ఇప్పుడు బృహదారణిక ఉపనిషత్తులో ఏం చెప్పారనేటువంటిది స్వామి పదే పదే వారి యొక్క ఉపన్యాసాల్లో మనసును ఒకసారి మైండ్ ఈజ్ ఎ మ్యాడ్ మంకీ అనేవారు స్వామి. అది వేదాంతులకు చెప్పిన మాట అదే, ఎందుకంటే వారు చెప్పినప్పుడు అన్ని రకాల వాళ్ళు ఉంటారు కాబట్టి దాన్ని అనేక రకాలుగా ఒక్కొక్కరికి ఒక పరిభాషలో వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఒకరికి వాళ్ళకి నచ్చేటట్టు ఉంటాయి ప్రతిదీ. కాబట్టి ఒక్కోసారి అది మ్యాడ్ మంకీ అన్నారు, ఒక చోట మనసే దైవము మనసు నెరిగిన మర్మ మెరుగును అని స్వామి అదే మాట అన్నారు. అదే ప్రతి సార్ ఒక్కటే మనసు లేకపోతే ఈ సృష్టికి
ప్రపంచం
నడవదు, ప్రపంచం లేదు, మనస్సు లేకపోతే అది లేదు. అండ్ మనసు ఎక్కడ ఎక్కడ రెలవెంట్ అంటే ఈ భూతలం పైనే అది రెలవెంట్ అవుతుంది. మనకి మనిషి ఉన్నాడు కాబట్టి మనసు అనేటువంటిది ఉంటుంది అని నాకు తెలుసు.
ఈ ప్రపంచానికి కూడా ఒక మనస్సు ఉంది, విశ్వ మనస్సు అని పేరు పెట్టారు వేదాంత భాషలో. అయితే ఈ మనస్సు యొక్క ఈ సంచారం అంతా ఎట్లా ఉంటుందంటే, మనిషిని తరించే మార్గంలో తీసుకెళ్తుందా అంతరించే మార్గంలో తీసుకెళ్తా, వైజంక్షన్ అది, ఎక్కడున్నాం మనం. అదృష్టవశాత్తు మనం స్వామితో కూడి ఉన్నాం, మనం బానే ఓ మార్గంలో చక్కగా ఉన్నాం. కానీ ప్రాపంచికంగా గనక జాగ్రత్తగా చూసినట్లయితే మన జీవితంలో కూడా అనుభవాలున్నాయి, అనుభూతులున్నాయి, కష్టసుఖాలున్నాయి, ద్వంద్వాలున్నాయి, ఎత్తుపల్లాలున్నాయి, జయాపజయాలున్నాయి, మానవమానాలున్నాయి. వీటన్నింటిలో మన మనస్సును మనం నియంత్రిస్తున్నామా, నిగ్రహిస్తున్నామా? ఇంకాస్త జ్ఞానం వైపెళ్ళినట్టయితే మనోనాశనం చేయమనంటారు, కానీ మనోనాశనం అనేది ఈ ప్రపంచానికి పనికి రాని విషయం. ఎందుకంటే శంకర భగవత్పాదులు కూడా కించిత్ మనస్సు ఉండదు, స్వామి కూడా అన్నారు, మనసే లేకపోతే నువ్వేం
ఉండాలి కదా.
ఆ మనస్సు ఏ ఫ్రాక్షన్ లో ఉండాలంటే శుద్ధ మనస్సు యొక్క ఆ ముఖ నీ దగ్గర ఉండాలి. ఉన్నట్లయితే నీ ఆలోచనలు సక్రమంగా ఉంటాయి. ఇప్పుడు సమస్త లోకా సుఖినో భవంతు, అదొక మంచి మనస్సు యొక్క సంకల్పం,
అంతే,
అదొక మంగళాశ
ఉండాల్సిందే.
కాబట్టి మనస్సు ఉండాలి కదా. ప్రపంచం నడవాలన్నా, మనం మాట్లాడాలన్నా, మనం ఏదన్నా భావాలు పంచుకోవాలన్నా ఈ మనసు, మంచి కార్యకలాపాలు చేయాలన్నా ఆలోచన
సంకల్పం ఉండాలంటే
మనస్సు చేసేది. కాబట్టి మనస్సుని మనం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మనస్సుకి స్వామి ఇచ్చినటువంటి ఇంకొక అద్భుతమైన నిర్వచనం ఇన్ వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్, తాళంచెవి అనుకో, స్వామి ఏం చెప్పినా చాలా సరళంగా, ప్రాక్టికల్ గా, హాయిగా, పెద్ద పెద్ద శబ్దాలు
లేకుండా.
నువ్వు ఒకవైపు తిప్పితే తలుపు తెరుచుకుంటుంది, ఒకవైపు తిప్పితే అదే తలుపు మూసుకుంటుంది, ఉన్నది ఒకటే కీ. కాబట్టి నీ మనస్సును నువ్వు ఎటు తిప్పుతావు, ఇదొకటి. అది రెండో ఎనాలజీలో మనస్సుని కెమెరా. ఇవాళ సెల్ఫీ అని వచ్చేసింది కదా, నీ వైపు తిప్పి తీసుకుంటే నీ ఫోటోయే వస్తుంది, ప్రపంచం వైపు తిప్పి చూస్తే ఆ లెన్స్ ప్రపంచాన్ని క్యాప్చర్ చేస్తుంది. ఎటువంటి మనస్సును నువ్వు ఎంటర్టైన్ చేయబోతున్నావు? మనస్సును ఎంటర్టైన్ చేయకూడదు, అదే మాస్టర్ ద మైండ్. మనస్సును నువ్వు ఎట్లా ఎంటర్టైన్ చేస్తున్నావు, ఏ ఆలోచనలో పెడుతున్నావు? ఆ ఆలోచనలో నువ్వు, నీ చుట్టూ ఉన్న కుటుంబం, నీ పరచుకున్న సమాజం, ఈ విశాలమైనటువంటి బహుసుందరమైనటువంటి విభిన్నమైనటువంటి వైవిధ్యంతో కూడిన ఈ సృష్టి, దీనిలో నీ పాత్ర ఏమిటి అనుకున్నప్పుడు,
ఇంకొక ఆలోచన చేస్తున్నప్పుడు, ఈ ప్రపంచంలో ఎంతో మంది, ఇప్పుడు జనాభా ఆల్మోస్ట్ మనకి 700 కోట్ల మంది ఉంటారు. అయితే అందరికీ ఆధ్యాత్మిక వాతావరణంలో సంబంధం కలగడం గాని, ఆధ్యాత్మికమైన విషయాలు తెలియడం గాని, ఇలాంటి ఒక అసలుకి వీటి గురించి ఇలాంటి ఒక విశ్లేషణ ఉండడం కానీ కూడా తెలిసిండకపోవచ్చు, చాలా మంది తెలిసిండకపోవచ్చు. అయితే చాలా మంది స్వామి గురించి కూడా తెలియని వాళ్ళు ఉండొచ్చు, కానీ అయితే చాలా మంది గొప్ప ఆలోచనలు కలిగిన వాళ్ళు, మంచి ఆలోచనలు కలిగిన వాళ్ళు ఉన్నారు కదా. అంటే ఏది దాన్ని నిర్ణయిస్తుందో మరి దాన్ని మనం కొంచెం విశ్లేషించుకోవాలా? దీనివల్ల ఇప్పుడు మనకందరికీ ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం కలిగింది కాబట్టి మన ఆలోచనలు, ఆలోచన దృక్పథం ఈ విధంగా తయారైంది. మన మనసు ఒక పవిత్రమైనటువంటి విషయాల గురించి ఆలోచించడానికి మనం అలవాటు చేశాం. దానివల్ల మనకు చాలా మనసుకు నెమ్మదిగా ఉంటాము. మన కార్యక్రమాలు కానీ, మన మాటలు కానీ చాలా నెమ్మదిగా, ఒక కంట్రోల్డ్ గా ఉంటాయి. బట్ కొందరు, చాలా మంది మనకు, మన ప్రపంచంలో చూసినట్లయితే ఎంతో మంది మంచి వాళ్ళు, ఎంతో మంది మంచి చేయాలనే తపన ఉన్నవాళ్ళు, వాళ్లకు దేవుడి గురించి తెలిసిండకపోవచ్చు, ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలు చదివిండకపోవచ్చు, కానీ ఆ మనసు అనేటువంటిది అలా ఏర్పడి ఉంటుంది వాళ్ళకి. వాళ్ళకి ఎటువంటి కనెక్షన్ ఉండదు ఒక ఆధ్యాత్మికతో, అయినా ఒక మంచి చేయాలనే తపన, ఒక మంచి ఆలోచనలు చేసే ఒక ఉంటుంది. మరి దాన్ని, అది దేని వలన వారికి అలాంటి కలుగుతాయి అనేటువంటి కూడా మనం ఒకసారి
చూసలేదు. ఏంటంటే ఇందాకన్నానే అదే కీ, విశ్వ మనస్సు, కాస్మిక్ కాన్షియస్నెస్. దానిలో నుంచి మనం ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉంటాం. అనేక జన్మలు మనం తీసుకుని పెట్టుకొచ్చాం, ఎన్నో, ఎన్ని పుట్టువుల పెట్టయి తిన్నని, ఎన్నిసార్లు ఇట్లా బాడీ తీసుకుని వచ్చాం ఈ ప్రపంచంలో. ఈ ప్రక్రియలో ప్రపంచాన్ని చూస్తూ ఉన్నప్పుడు మంచి చెడు రెండింటినీ పట్టుకోగలిగిన శక్తి మనస్సుకున్నది కాబట్టి, ఇది చెడు, ముందు నాకు చెడు, నా తర్వాత నా వలన ఈ ప్రపంచానికి చెడు అని ఒక స్పృహ కలిగినటువంటి ఒక జన్మ ఏర్పడినప్పుడు, అప్పుడు మనం ఈ అధ్యాత్మ వైపు, మంచి ఆలోచన, అధ్యాత్మ అంటే మంచి ఆలోచన, అంతకు మించి మరణానంతర సుఖం అధ్యాత్మ కాదు. జీవించి ఉండగానే, ఇక్కడ ఉండగానే మనము, మన ఉనికి, మన అస్తిత్వం, మన వ్యక్తిత్వం,
లేకపోతే
లేదు కదా. మరణానంతరం ఎవరికి తెలియదు, ఎంతో మంది వచ్చారు వెళ్లారు, అదేమిటో ఎవరు చెప్పిన వాళ్ళు లేడు. ఏదో ఉన్నదని అనుకుంటున్నాం. కాబట్టి అధ్యాత్మ ఈ జీవితంలో ఇహమేవా అన్నది, ఇప్పుడే ఇక్కడే, నౌ అండ్ హియర్, ఏదున్నదో ఇక్కడ నువ్వు చూసుకో అని ఈ స్పృహ మనకి ఎప్పుడు కలిగిందంటే, ఇందా మీరు భగవద్గీత కోట్ చేశారే, బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతే. ఇవేళ ఎన్ని జన్మలు ఎత్తితే ఇవేళటికి వచ్చి జ్ఞానం అంటే ఏమిటి, మనసు అంటే ఏమిటి, హృదయం అంటే ఏమిటి, దీని అన్నింటినీ ఎట్లా సమన్వయం చేయాలి, జీవితాన్ని అర్థం ఎరిగి జీవించమన్నారు స్వామి. అర్థం తెలుసుకోకుండా చేస్తే ఏ పనైనా అర్థమే. కాబట్టి ఈ ఆలోచనలు మనకి ఎలా కలిగినాయి అని ప్రశ్న. మనకి కలగవు, ఆ ఆలోచనలు చేయవలసి ఉన్నది గనక మనం ఇక్కడికి వస్తాం. అప్పటికే ట్రైనింగ్ అయిపోయింది. ఏమిటి ఇప్పటికిప్పుడు అద్భుతంగా జరుగుతున్నది, ఇవన్నీ ఏమిటి, చదవలేదు కదా అంటే, చదవటం అయిపోయింది, ఇప్పుడు చెప్పటం అయిపోతుంది, తర్వాత చేయటం మొదలవుతుంది, తర్వాత ఏమీ లేని తనం ఒకటి ఏర్పడుతుంది. ఇది మనస్సు యొక్క పరిణామ క్రమం. ఇది ఎట్లాగైతే ఒక బయాలజికల్ ఎవల్యూషన్ మనకు ఏర్పడిందో, ఒక స్పిరిచువల్ లెవెల్లో కూడా, స్పిరిచువల్ సైన్సెస్ ప్రకారం దేర్ ఈజ్ అన్ ఎవల్యూషన్. అది క్రమ పరిణామం. అది 10 జన్మల, 1000 జన్మల అది మనం డిఫైన్ చేయలేం. కాబట్టి కొంతమంది ఇప్పుడు స్వామి దానికి జన్మే ఉంది, ఒక యుగానికి ఒకసారి వస్తారు, వచ్చి ఒక పర్టిక్యులర్ గా వచ్చిన ఆ సమయం మాత్రమే కాక వారు ఆ టైం కోసం రాలే, రాబోయేటువంటి ఆగామి కాలాలన్నీ కూడా ప్రభావితం చేయడానికి వచ్చారు. ఇప్పుడు స్వామి ఉన్నారు, ఆకలైన వాడికి అన్నం పెట్టారని, కష్టం వచ్చిన వాడి కన్నీళ్లు తుడవాలని మనం రోజు చెప్పుకునే, మన స్వామి చేసిన ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఆయనకే ఎందుకు కలిగినాయి? అధ్యాత్మవేత్తలు చాలా మంది ఉన్నారు, మరి పనులన్నీ ఆలోచించటం వేరు, చేయటం వేరు కదా. మరి స్వామి ఏది ఆలోచించారో, ఏది సంకల్పించారో చేసేశారు. ఎలా చేయగలిగారు? ఈ ఆలోచన వచ్చినప్పుడు మన వైట్ఫీల్డ్ లో బృందావనంలో మాట్లాడినప్పుడు, స్వామికి సంకల్పాలు ఉంటాయా అనో చిన్న ఆలోచన వచ్చింది. ఉంటే స్వామి అవుతారా? చూసారా, స్వామికి కూడా సంకల్పాలున్నాయా? లేవు, కానీ ఉన్నాయి. ఎట్లా ఉన్నాయంటే, మన కోసం ఉన్నాయి, ఆయన కోసం లేదు. కారణం ఏంటంటే, ఆయనకు మనసే లేదు, ఆయనకి ఎవరి పట్ల ఇది నాది, ఇది నా వస్తువు అన్న బాంధవ్యమూ లేదు. అట్లా అని ఎవరిని దగ్గర తీసుకోలేదంటే, ఈ మొత్తం నాదేనన్నారు. మీరందరూ నాకు చెందిన వాళ్ళేనన్నారు. ఇంకొకటి, నా దేహంలో నాది అంటే ఆ విరాట్ స్వరూపంలో ఉన్నటువంటి ప్రతి అవయవము మీరన్నారు. కాబట్టి మనకి ఆయన ప్రత్యేకమైన గౌరవనీయ స్థానాన్ని కల్పించారు. కాబట్టి ఆ మనస్సు కాన్షియస్నెస్ ఆయన తెచ్చారు ఇక్కడికి. ఆ చైతన్యమే ఇక్కడికి వచ్చింది గనక వారి సంకల్పం.
అందుకే మనం అమనస్కులు అంటారు కదా,
అమనస్కులు. అంతే, అమనస్కం అనేది ఒక యోగం ఉందిగా, అంటే మనస్సు ఉన్నట్లుంటుంది కానీ ఉండదు, మనకి లేనట్లుంటుంది. ఇవాళకి బ్రహ్మాండంగా ఉన్నామని అనుకుంటాం, మరుక్షణమే లాలస, భోగము, కోరిక, ఇది కావాలి అది కావాలి, వీడు మంచివాడు వీడు చెడ్డవాడు, మనస్సు రకరకాలుగా విశ్లేషిస్తూ వెళుతుంది గనక, ఈ మనస్సుని నియంత్రించటం, నిగ్రహించటం కంటే ఈక్వానిమిటీ, ఈక్విలిబ్రియం, ఈక్విపాయిస్, ఈ మూడు గనక మనం, అవి ఆంగ్ల పదాలైనా చాలా అందమైన పదాలు అవి, అవి గనక మనం సాధించగలిగితే సంయమనం అనమాట, సహనం, సంయమనం,
స్థితప్రజ్ఞ,
స్థితప్రజ్ఞ, ఈ మూడు గనక ఉన్నట్లయితే మనస్సు మన మాట వింటుంది. అటువంటి ఆ ప్రయత్నం చేయాలి అంటే భౌతిక స్థాయిలో జరగదు అది. కనుకనే మన అధ్యాత్మ గురించి మాట్లాడుకుంటున్నాం. అధ్యాత్మ స్థాయికి రావాలి అంటే ఇగో ఇట్లా ఎంతమందినో మనం జీవితంలో చూసుంటాం, మనకు తెలియదు, అనేక జన్మల్లో కలిసి ఉంటాం. ఫైనల్ గా ఒక అవతారమూర్తితో, ఒక చిచ్చక్తి స్వరూపమైనటువంటి స్వామి ఇక్కడికి అవతారిగా వచ్చినప్పుడు మనం కూడా రాగలిగాం. ఆ అసోసియేషన్ వల్ల ఆ రాపిడిలో నుంచి రవ్వలు మొలుస్తాయి తప్పకుండా. కాబట్టి మనస్సు ప్యూరిఫై అవుతుంది. ఇంకొక చిన్న పరిణామం ఏంటంటే, మనస్సు యొక్క ఆలోచనలు ఈ విశ్వ మనస్సు నుంచి మనం తీసుకుంటామని అంటాం కదా, మనమే ఉన్నాం, మనకు ఆలోచన కలిగింది. ఫస్ట్ మనం ఏం చేస్తాం, మొట్టమొదట ముందు హ్యూమనైజ్ చేస్తాం ఈ మానవతా పరిమళాన్ని. అదే ఒక చిన్న ప్రయత్నం చేస్తాం, మానవీయ కోణంలో చూస్తాం. అది అయిన తర్వాత డివినైజ్ చేస్తాం, ఇది స్వామి చేశారు, చేయిస్తున్నారు అనే భావనలో ఉంటాం. ఈ చేయటము అనుకోవటము అలవాటైపోయి పనులన్నీ అయిపోతున్నప్పుడు ఎవరికి అట్రిబ్యూట్ చేయం, స్పిరిచువలైజ్ అవుతాం. హ్యూమనైజ్ చేయాలి, డివినైజ్ చేయాలి, స్పిరిచువలైజ్ చేయాలి. ఇది దిస్ ఇస్ వే ఆఫ్ ఎంజాయింగ్ అ మైండ్ నాట్ కంట్రోలింగ్ ద మైండ్.
ఒక్కోసారి మనం డెమనైజ్ చేస్తున్నాం కదా,
డెమనైజ్ అది ప్రపంచంలో ఉందిగా నెగటివిటీ, అది 90%. అందుకే అవతారమూర్తులు వచ్చేది. అదే గనక డివినిటీ 90% అయితే అసలు స్వామి యొక్క రెలవెన్సే ఉండుండేది కాదు. చాలా క్షుణ్ణంగా ధర్మగ్లాని జరిగింది కాబట్టి మనం ఉండవలసిన రీతిలో లేవు కాబట్టి వాళ్ళు వస్తారు. ఆ డెమనైజేషన్ ఈజ్ అ పార్ట్, ఎందుకంటే చైతన్యం యొక్క నేడే కదా మాయా. మాయా ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ చైతన్య, ఇట్స్ వన్ అండ్ ది సేమ్.
ఎప్పుడు వారే చెప్పేవారు కదా యోగమాయ అనేటువంటిది ఎప్పుడు ఆవరించే
ఉంటే ఉంది. ఆ యోగమాయము అవతార పురుషుల దగ్గర పెట్టుకుంటారు, లోకమాయతో సంసార యాత్ర చేయిస్తారు మంచేత. అందుకనే జ్ఞాని ఇప్పుడు స్వామి వంటి అవతారమూర్తులకి రెండు నిష్ఠలుంటాయి. మనకు కేవలం వ్యవహార నిష్ట ఉంటుంది, మనస్సు దాంట్లో రాపాడిపోతుంటుంది. వారికి బ్రహ్మనిష్ట కూడా ఉంటుంది.
అయితే మనం అలానే విశ్లేషించుకుంటూ ఉంటే ఇప్పుడు మనం మంచి చేయాలన్నా అదే మనస్సే. ఇప్పుడు మీరు అన్నారు కదా మన మనుష్యానం కారణం బంధమోక్షం, రెండు ఎటు పక్కపోయినా అది బంధానికైనా విముక్తికైనా ఒకే కీ. ఇటు తిప్పితే లాక్ అవుతున్నాం, అటు తిప్పితే ఓపెన్ అవుతున్నాము. అయితే ఒక మనస్సు ఒక టైంలో మంచి ఆలోచనలు కలుగుతుంది, మంచిని ఆలోచిస్తుంది, ఇంకొక టైంలో అంత శ్రేయస్కరమైనటువంటి ఆలోచనలు కాకుండా కూడా ఉన్నాయి, ఇంకొక టైంలో ఇంకొక రకంగా ఆలోచిస్తుంది. ఒక్కొక్క టైంలో ఒకే మనస్సు, మనకు ఉన్నటువంటి మనస్సు ఆలోచనలు రకరకాలుగా ఒకే వ్యక్తి పొందుతున్నాడు. ఒక్కొక్కసారి వికృతంగా తయారైతాయి, ఒకసారి చాలా ఇప్పుడు మనం అనుకున్నట్లు, ఒకసారి మానవీయంగా ఉండొచ్చు, ఒకసారి దైవత్వంగా ఉండొచ్చు, ఒకసారి కంప్లీట్ గా దివ్యంగా ఉండొచ్చు, ఒకసారి మరీ
దానవత్వంతో
ఉండొచ్చు. ఇలాంటి ఒక రియాక్షన్ ఎందుకు అలా జరుగుతుంది? ఒక్కొక్క టైంలో ఒకే మనిషికి రకరకాలైన పోకడలు. ఒకసారి మనం అనుకుంటున్నాం, ఇప్పుడు మనం పురాణ ఇతిహాసాలు చూస్తేనే దాదాపు 100 సంవత్సరాలు ధ్యానంలో తపస్సులో మునిగిపోయినటువంటి మహనీయులు కూడా ఒక క్షణికావేశంలో దానిని మనం వృథా చేయడం కూడా మనం అంటే మనకు దృష్టాంతాలు మనకు కనపడతాయి. ఒక విశ్వామిత్రుడు 100,000 చేసినటువంటి తపస్సును ఒక చిన్న మనస్వికల్పం చేత దాన్ని భంగం కలిగించుకుంటాడు. మనం చూసాం, మనం మహామహాయోగులు మహా చాలా చాలా ఒక దైవాంశ ఉన్నటువంటి వాళ్ళు, దైవత్వం ప్రస్ఫుటంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చిన్నగా కోపోద్రిక్తులై వాళ్ళు చూస్తూ వచ్చాం. మరి ఎక్కడ నియంత్రణ అనేటువంటిది కలిగే అవకాశం ఉంది? ఏ స్థాయిలో మరి నియంత్రణ అనేటువంటిది ఈ స్థాయికి వచ్చాక వీళ్ళకి అనవసరం ఇంకా నియంత్రణ అనేటువంటిది ఎటువంటిది ఉండదు అనే దానికి మనకి ఎక్కడైనా ఒక ప్రమాణం ఉందా?
ఉంది. ఎఫర్ట్లెస్ ఎఫర్ట్ అది ఉండనే ఉంది. ఈ ఎందుకైనా సరే ఈ ఎఫర్ట్స్, ఈ విచారణ విశ్లేషణ అంటే నాట్ టు హ్యావ్ ఎనీ ఎఫర్ట్ అట్ ఆల్ అట్ ది ఎండ్, అది కదా. ఇందాక విశ్వామిత్రుడి గురించి చెప్పినప్పుడు ఆయన జారిపోలే. చాలా అద్భుతమైనటువంటి పాయింట్ అది ఏంటంటే, ఆయనకి తెలుసు తాను వశిష్ఠుడంతటి వాడిని కావాలి అని ఒక పట్టుదల ఉంది. కానీ ఆయన మనస్సు అరిషడ్ వర్గాలతో బాగా బిగించుకుని కూరుకుపోయింది అది. కాబట్టి ఒక్కొక్క దాన్ని ఆయన జయించుకుంటూ వెళ్లాలి. ఆ జయించుకుంటూ వెళ్లేటువంటి ఒక క్రమ పరిణామ దశలో ఆయనకి కామ క్రోధ మోహ ఇవన్నీ ఉన్నాయి కదా. అన్ని ఎవరు సెంట్రల్ పాయింట్, ఎవరు టార్గెట్? ఎవరు? వశిష్ఠుడు. వశిష్ఠుడిని జయించేస్తే నేను కూడా బ్రహ్మర్షిని అయినట్టే అనుకున్నాడు. కానీ ఆయనకి తర్వాత ఎప్పుడైతే ఈ మేనక ఘట్టం జరిగిందో, ఇది కాదు, వశిష్ఠుడి మీద నేను పగబట్టి ద్వేషంతో గనక వెళితే నేను బ్రహ్మర్షిని కాలే, నాలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాల ఆరింటిని ఒక్కొక్క దాన్ని ఇలా జయించుకుంటూ ఇది కాదు ఇది కాదు ఇది కాదంటూ వెళితే నేను బ్రహ్మర్షిని అవుతా, నేను బ్రహ్మర్షిని అవుతానని నాకు ఇంకోటి చెప్పకూడదు. వశిష్ఠుల వారి అవునయా నువ్వు బ్రహ్మర్షి అయినావని చెప్పాలి. అంటే ఇప్పుడు నన్ను నేను ఎరగటం. బ్రహ్మర్షి అంటే బ్రహ్మం అంటే తాను, తనను ఎరిగినవాడు బ్రహ్మర్షి, మహస్సుని ఎరిగినవాడు మహర్షి. ఈ ప్రాపంచికమైన కార్యకలాపాలు కొద్దిగా దాటి మనీషకు వెళ్లినవాడు ఋషి, ఇవన్నీ మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ విశ్వామిత్రుడి యొక్క ఆ స్థితి ఎఫర్ట్లెస్ ఎఫర్ట్ జరిగింది. బ్రహ్మర్షి అయిన తర్వాతే శ్రీరామచంద్రుడి దగ్గరికి వచ్చాడు ఆయన. అప్పుడేమైంది, తను నేర్చుకున్నవన్నీ జ్ఞాని అయినటువంటి వశిష్ఠ వారేమో రాముడికి జ్ఞానం బోధిస్తే లోకాచార్యుడిగా అరణ్యంలోకి తీసుకెళ్లి అస్త్రశస్త్ర విద్యలు అతిబల విద్యలన్నీ త్యాగం చేయటం నెమ్మదిగా ప్రారంభం. అందుకనే స్వామి
ఎందువల్ల మరి మనం అనుకుంటున్నాం అది చాలా మంచోడు ఇలాంటి పని చేశాడు ఎందుకు అని అంటుంటాం మనం వాడుకలో లోకరీతిలో అనుకుంటాం. వాడి పద్ధతి అయిన వాడు ఒక చాలా మాట కూడా పొల్లు పోనీయుడు, అలాంటి వాడు ఇలాంటి ఒక కార్యక్రమం చేశాడంటే మనం ఆశ్చర్యపోతుంటాం. సడన్ గా ఏదో ఒక మరి
అది ఏమిటంటే మూలవాసనలు మనం మాట్లాడుకున్నాం, మూలవాసనస్ ఉంటాయి, టెండెన్సీస్ బ్రాట్ ఫార్వర్డ్ అవి క్యారీ అవుతాయి మనతో పాటు, అదే చిత్తంగా ఏర్పడుతుంది మనలో. బుద్ధి చిత్తం, మనసు బుద్ధి చిత్తం కదా. మనస్సు ఎప్పటికప్పుడు ఏర్పడుతుంది, బుద్ధి ఎప్పటి నుంచో కూడబెట్టుకుని వస్తుంది, చిత్తం కన్సాలిడేట్ అవుతుంది. బుద్ధి కర్మానుసారిణి, ఆ కర్మ ఏమిటి, దేన్ని అనుసరిస్తూ వచ్చింది ఎప్పటి నుంచో. కాబట్టి మనస్సు చాలా ట్రాన్సియంట్ అండ్ ఇంపర్మనెంట్, అతి తాత్కాలికమైన వస్తువు ఏదన్నా ఉన్నదంటే అది మనస్సు. దానంతటి అది కూడా ఏం చేయలేదు, అది మనకున్నటువంటి ఇంద్రియాలు మనలో కొన్ని
ప్రపంచానంతా నియంత్రించేది అది ఒకటే కదా.
ఖచ్చితంగా
ఈరోజు ప్రతి ఒక్కటి ఏది చూసినా ఏది మనం ఎక్కడ ఏమో చూస్తే మనసే ప్రపంచాన్ని నియంత్రిస్తోంది కదా. ఈరోజు ఎవరు ఒక ఇప్పుడు చూడండి, మనస్సు సరిగా లేకపోతే ఇబ్బంది పడిపోతున్నాం మనం ఫర్ నో రీజన్. ఏది ప్రేరేపణ లేకుండా ఒక ఇప్పుడు ఊరికే మనం కూర్చొని ఏదైనా ఒక దృశ్యం చూసామనుకోండి, ఒక ఇంకొక మాట విన్నామనుకోండి, మనస్సు ఆలోచనలు మొదలవుతున్నాయి. మరి ఈ ప్రపంచంలో మనం తిరుగుతున్నంతసేపు, మనం దృశ్య జగత్తును చూస్తున్నంతసేపు, వింటున్నంతసేపు, ఈ మనకున్నటువంటి పంచేంద్రియముల ద్వారా మనకు ఆ ప్రేరణలు ఏవైనా కానీ కలుగుతున్నంతసేపు ఆలోచనలు అనేటివి కలుగుతూనే ఉంటాయి కదా. మరి
తప్పకుండా తప్పకుండా,
ఎందుకంటే ఈ ఈ భూమి పైన మనం ఈ ప్రపంచంలో మనం ఉన్నప్పుడు ఇవి కలగకుండా పోవడానికి వీలుంటుందా?
కలిగి తీరాలి.
ఎందుకంటే ఒకసారి స్వామిని ఇలా మీరు ఎప్పుడు దైవత్వంగానే ఉంటారు కదా, దైవం దేవుణ్ణిలోనే అంటే ఇట్ ఈస్ అల్టిమేట్ రియాలిటీలోనే ఉంటారు కదా, అంటే అందుకే స్వామి అవతారం అంటేనే డిఫైన్ చేశారు. జీవప్రజ్ఞతోడ దైవప్రజ్ఞ, దైవప్రజ్ఞతోడ జీవప్రజ్ఞ అన్నారు. అంతే రావడం అంటే అవతారం అంటేనే ఆ రెండు ఉంటాయి. అయితే దైవప్రజ్ఞ ఎప్పుడు ఉంటుంది, బట్ అప్పుడప్పుడు కూడా ఆ జీవప్రజ్ఞ అనేటువంటిది ఉంటుందనే మాట వారే
తొంగి చూస్తూ ఉంటుంది. అది లేకపోతే వారు కూడా వ్యవహార నిష్ఠ చేయలేరు.
చేయలేరు అది ఆ వ్యవహార నిష్ఠ ఆ సమయంలో ఆలోచనలు కలుగుతూనే ఉంటాయి.
కలుగుతున్నాయి కాకపోతే అది ఎట్లా కలుగుతున్నాయి, ఈ ప్రపంచం మొత్తం నాదైపోవాలనుకోవటమా, ప్రపంచానికి నేనేం చేయాలనుకోవటం, అంతే.
అది
దట్ మేక్స్ ది డిఫరెన్స్. దాంట్లో ఇటు స్వామి కాగలిగారు, ఆయన భగవంతుడు కాగలిగారంటే ఆయన
స్వామి అన్నారన్నమాట, నేనుగా ఉన్నప్పుడు అది దైవప్రజ్ఞ అది ఎప్పుడు ఉంటుంది,
ఎప్పుడు ఉంటుంది
అది ఎక్కడ ఉంటుంది, నేను సత్యసాయి బాబా అని అనుకున్నప్పుడు నాకు ఆలోచనలు అది జీవప్రజ్ఞగా వస్తుంది అనేటువంటిది వారే చెప్పినటువంటి అది. జీవప్రజ్ఞగా ఉన్నప్పుడు ఆలోచనలు ఉంటాయనే
అనుకుంటున్నా. వలనే వాళ్ళు మనల్ని ప్రేమించారు
కదా,
బ్రహ్మప్రజ్ఞలో
చెప్పలేదు, చెప్పరు, ఏముండదు కదా, ఎవరికి చెప్తారు,
అక్కడ న్యూట్రల్ స్టేట్ అది,
ఎవరు చెప్తారు.
కాబట్టి జీవప్రజ్ఞ కారణంగానే మనం ఆయన ప్రకటించిన స్వామి నువ్వు దైవం అని మనం
చెప్పిన
ఇది జీవప్రజ్ఞ యొక్క అంశం.
సో జీవప్రజ్ఞలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆలోచనలు అనేటువంటివి ఉండకుండా పోవు, ఉండి తీరాల్సిందే, ఉంటాయి కూడా అది
ఉండాలి. అది ఇంకోటి ఉండాలి, మనస్సు కించిత్ మనస్సు మనకు ఉండాలి కార్యకలాపాలు.
అలానే ఆలోచిస్తూ ఉంటే మరి మనం మనసును పవిత్రం గాయించుకోవాలి మనసును అని అనుకుంటున్నాం. మనకు ఒకవేళ అలాంటి పవిత్రమైన మనసు ఏర్పడింది అనుకోండి, అయితే మనసు మనసే కదా, మరి మనసును కంట్రోల్ ఎందుకు చేయాలి? ఒక పవిత్రమైన మనసును మనం కంట్రోల్ చేయాలనా?
ఒకటి, మనస్సుని కంట్రోల్ చేయమని అసలు వేదం చెప్పలే.
ఎక్కడ
వేదాంతం అసలు?
మరి స్వామి ఆ రోజు మాకు చెప్పిన మాట ఎంత కంట్రోల్ చేయకుండా మీరు డైవర్ట్
స్వామి మామూలు భాషలో మీతో ఎలా, మీరు స్టూడెంట్ గా ఉన్నప్పుడు మనస్సును మార్కెట్ లో పెట్టద్దనిలే, మనస్సును దుకాణాలకు ఇలాంటి ప్రాపంచికమైన మనస్సుని కంట్రోల్ చేసుకో. అధో మనస్సని, ప్రాపంచికమైన మనస్సని, ఊర్ధ్వ మనస్సని, శుద్ధ మనస్సని ఉన్నాయి కదా, లెవెల్స్ ఉన్నాయి. ఏ లెవెల్లో దాన్ని కంట్రోల్ చేయాలో చెప్పారు, కానీ శుద్ధ మనస్సు అయిన తర్వాత అసలు తెలియదు, నథింగ్ టు బి కంట్రోల్డ్, ఎవ్రీథింగ్ అదే బికమ్ ఏ మాస్టర్, యూ బికమ్ ద మాస్టర్ మైండ్ అంటే దాని ఉద్దేశం అదే. కాబట్టి
అయితే నేను ఇక్కడ ఒకసారి దీని గురించి ఎగ్జాక్ట్లీ నాకు ఎవరు చెప్పారా మాట గుర్తులేదు కానీ, బట్ ఆ సబ్జెక్ట్ గుర్తుంది. అయితే ఈ దీని గురించి కూడా ఒకసారి ఈ శుద్ధ మనస్సును కూడా మనము దాన్ని అంటే వారు ఏం చెప్తున్నారంటే దాంట్లో అంటే మన సబ్జెక్టు కరెక్షన్, మనస్సు అనేది దాన్ని దాటితేనే మనకు ఆ మిగతాది పరిచయం అవుతుంది, ఆ హయ్యర్ లెవెల్స్ పరిచయం అవుతాయి, మనస్సు జీవ ప్రజ్ఞకు సంబంధించింది అది దాటితేనే అనే ఒక విశ్లేషణ జరుగుతూ, శుద్ధ మనస్సు ఉన్నప్పుడు దాన్ని మనం అవసరమా ఏదైనా ఆ శుద్ధ మనస్సే కదా దాన్ని తీసుకెళ్లేది అంటే, వారు మరి ఒక ఒక చిన్న ఎగ్జాంపుల్ చేయడం జరిగింది. కర్టన్ వేసున్నాము, రంగురంగుల కర్టన్, అలాంటి ఒక కర్టన్ ఉంది, లేదు తెల్లటి బాగా స్వచ్ఛంగా కనపడే ఒక తెల్లటి కర్టన్ ఉంది, అవతల దృశ్యం కనపడాలంటే అది కలర్ఫుల్ గా ఉందా లేక చాలా తెల్లగా ఉందా స్పాట్లెస్ గా ఉందా అనేటువంటిది కాదు, కర్టన్ కర్టనే అవతలది కనపడదు, ఈ కర్టన్ దాటితే కానీ అవతల ఏముందో మనకు తెలియదు అనేటువంటి ఒక విశ్లేషణ నేను చదువున్నాను. మరి దాని గురించి మనం ఒకవేళ పవిత్రమైనటువంటిదైనా అది తెల్లటి కర్టన్ అవుతుందేమో అని ఒక నా మనసు ఒక ఆలోచన చేసింది. దానికి
చివరగా కాస్త వెనక్కి కనుక వచ్చినట్లయితే మనం సముద్రంలో ఇదే ప్రయత్నం చేస్తున్నాం,
అదే
అవతల గట్టు కనిపిస్తున్నది.
అదే
ఇక్కడ మన మనస్సుని మనం దాటిన తర్వాత మనం పొందేదంతా కూడా అనుభూతి, అనుభవం లేదు అక్కడ. మనస్సుని దాటనంత వరకు మనం పొందే అనుభవం, ఆ అనుభవం సుఖం కావచ్చు దుఃఖం కావచ్చు, దానికి లోబడి ఉంటాం. అది ట్రాన్సెండ్ అయిపోయిన మరుక్షణం అది మీది, ప్రపంచానికి మీకు సంబంధం లేదు, తెగిపోయింది. ప్రపంచంతో ఆ బంధం ఉన్నప్పుడు తర్వాత పొందినటువంటి ఆ అనుభూతిని ఈ మనస్సుతో గనక అనుసంధానం చేయగలిగితే యూ బికమ్ ప్యూర్ మైండ్, యూ విల్ బికమ్ ద మాస్టర్.
ఒకసారి దాటాక తిరిగి రావాలని అనిపిస్తుందా?
అనిపిస్తుంది. వివేకానంద స్వామికి అనుభవం అయింది కదా, ఈ బ్రహ్మానందాన్ని నేను పొందుతున్నాను గురుదేవ, నన్ను ఇక్కడే ఉంచమంటే రామకృష్ణ గురుదేవులు ఏమన్నారు, ఏం నరే నీకు సిగ్గని అనిపించటం లేదా, బ్రహ్మానందాన్ని నువ్వు అక్కడిగా అనుభవిస్తావు బయటకు రా అన్నారు ఆయన. కానీ బయటకు వచ్చినటువంటి జ్ఞానం ఏం చేస్తాడంటే తన కార్యకలాప, స్వామి గ్రేట్ ఉదాహరణ, తన కార్యకలాప
ఎవరో కొందరు చేయగలుగుతారు అంతే,
ఒకే ఒక్కడు ఒక్కడుంటాడు, ఒకే ఒక్కడుంటాడు, మిగతా వాళ్ళు అందరం ఉంటారు.
మీరు ఒకసారి చెప్పండి, ఒకసారి మనం మాట్లాడుకున్నప్పుడు ఇంతకుముందు కూడా చెప్పాం, మనకు ఒక మహాత్మ, ఒక ఋషి, ఒక ఇదే మనం ఎంచుకోవచ్చు అందరినీ కూడా,
వేళ్ల మీద లెక్కబెట్టి
కదా, ఒక పరమహంస, ఒక యోగి, అంతే కదా మనకు మన మన సంస్కృతిలో ఈరోజు ఎవరు మహానుభావులు అంటే మనం వేళ్ల మీదనే మనం చెప్పగలుగుతున్నాం మనం. అందుకే
అంటే వాళ్ళు చాలు, బాగా కాగి కాగిన పాలకి తోడు పెట్టాలంటే చిన్న పెరుగు చుక్క చాలు, మళ్లీ కడివెడు పెరుగు
అవసరం లేదు.
కాబట్టి మహాత్ములంతా తోడు చుక్కలు. చాలా ఇవాళ పెద్ద సబ్జెక్ట్ ఇది, 45 నిమిషాలు అయ్యేది, అయినప్పటికీ కూడా మనం చక్కగా స్వామి అనుగ్రహంతో కొన్ని విషయాలు మాట్లాడుకోగలిగాం. రేడియో సాయి స్టూడియోకి మన ఇద్దరిని ఇవాళ పిలిచి స్వామి ఎక్కడ కూర్చున్నారో ఇవాళ వారు మనతో ఉన్నారు, మనం చెప్పిన మాటలు విని స్వామి కూడా పరమ ఆనందాన్ని పొందారనేటువంటి భావనని గుండెలో నింపుకుంటూ రత్నాకర్ గారు మీకు సాయిరాం.
సాయిరాం. అదేవిధంగా ఈ చక్కటి కార్యక్రమంలో మనం పాల్గొనడము, మనసు గురించి విశ్లేషించుకోవడము, ఇది ఒక ప్రోగ్రాం తరఫున చక్కగా ఉన్న మన అందరి మనసులు ఎప్పుడు కూడా ఆ స్వామివారి యొక్క పాదాల చెంత కేంద్రీకృతమై ఉండాలని, మన మనస్సులో కలిగే ఆలోచనలన్నీ ఎప్పుడు కూడా వారే దానిని నియంత్రించి వారి యొక్క ఆలోచనతోనే మన మనసులు నింపాలని కూడా నేను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. చాలా
సాయిరాం
అండి.
శ్రోతలు ఇంతవరకు మాస్టర్ ది మైండ్ బిఏ మాస్టర్ మైండ్ అనే శీర్షికన ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు శ్రీ ఆర్జే రత్నాకర్ గారితో జరిపిన చర్చా కార్యక్రమాన్ని విన్నారు.